చెప్పదు తల్లికింతలపు చెక్కు దిశల్ దరహాస చంద్రికల్ గప్పదు. తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి సిగ్గు, చెప్పదు, చెప్పినా ప్రయోజనం లేదు. పూర్వం ఎప్పుడు నవ్వుతూ ఉండేది, ఆవిడ నవ్వుతూ ఉంటే ఆ వెన్నెలతో దిక్కులన్నీ నిండిపోయేవిట. ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నది, జుట్టు విరబోసుకుని ఉన్నది, స్నానం చెయ్యదు, మృగనాభి కస్తూరి తిలకం పెట్టుకోదు, పన్నీరు జలకమాడదు, కన్నీరు తుడుచుకోదు, పువ్వులు ముడుచుకోదు, అర్థం చూసుకోదు, బట్టలు ధరించదు, నగలు ధరించదు. రాడు వనమాలి రాడు తగవుమాలి అనుచును, వనమాలి రాడు నన్ను అనుగ్రహించడు అని భయంకరమైన ఆవేదనకి ఆవిడ గురి ఏడుస్తూ ఉంది. సరిగ్గా ఆ సమయానికి అదృష్టవశాత్తు ఎడమ చెయ్యి, ఎడమ కన్ను, ఎడమకాలు అదిరే, అంటే శుభ సూచకం వచ్చింది. తల్లి చెలికెత్తలు తలుపు తీయమంటే నేను తీయనంటుందిట. సరిగ్గా సమయానికి వచ్చి అగ్నిదేవతనుడు ఊళ్ళో చేరాడు. ఆయన ఊళ్ళోకి రావడంతో వీడికి శుభచిహ్నాలు వచ్చాయన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు నగరంలోకి అడుగు పెట్టి పెట్టడంతో, కృష్ణ నేను నిన్ను తీసుకొచ్చిన విషయం ఊళ్ళో ఎవరికి తెలియకూడదు, అందుకని ఇక్కడ రథంలో దిగిపోయి నా దారినే పోతాను నువ్వు వెళ్ళన్నాడు ఆయన. ఎందుకంటే ఈయన తీసుకొచ్చినట్టయితే మళ్ళీ ఈయన ఉద్యోగానికి ఇబ్బంది, పాప ఈయన పిచ్చిపంతులు గారు రేపొద్దున రుక్ మీదనే చేస్తాడు, మీరు మీరు బలవంతులు బాగానే ఉంటారు, మధ్యలో మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలివైన వాడు గనక ఊరి చివరే దిగిపోయి రథంలో నువ్వు పో, నేను రహస్యంగా వెళ్ళి మా అమ్మాయిని కలుసుకుంటానన్నాడు. వెంటనే కృష్ణుడు అలాగే దింపాడు. ఆయన నగరంలోకి వెళ్ళాడు. ఈయన పరుగు పరుగును అడ్డదారిలో వచ్చి రుక్మిణి ఉన్న గది తలుపు తట్టి, అమ్మాయి తలుపు తీయంటే నేను తీయను అంది. నేనమ్మా మీ గురువు గారిని అన్నాడు. ఇంకా ఆవిడికి బ్రహ్మానందం వచ్చేసింది, వెంటనే తలుపు తీసింది. ఆయన లోపలికి రాగానే మళ్ళీ డాములు మూసింది, చెలికెత్తలు గెంటేసి. ఇప్పుడు ఆవిడకి లోపల ఏమిటి బెంగ తెలిసినా ఏమయ్యింది పని అని కూడా అడగలేదు. అడిగేలోపైన ఏదన్నా ఇంకొక వార్త చెబుతాడేమో, దుర్వార్త చెబుతాడేమో, చెబితే తట్టుకోలేమోనని ఆయనకే చూస్తుంది. మళ్ళీ తల కిందకు ఉంచుకుంటుంది, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటే అని పూర్తిగా చూడలేకపోతుంది. అప్పుడు ఆయన ఎందుకమ్మా అంత దుఃఖం, వచ్చాడు కృష్ణుడు అన్నాడు ఆయన. ఆయన నాకు చెప్పాడు, వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని పురము సురుచిరలీలం వ్రచ్చద వెల్పుడు వచ్చిన అన్నాడు ఆయన. స్వయంగా నేను విదర్భపురానికి వస్తాను, అమ్మాయిని పట్టుకుపోతాను అని నాకు మాట ఇచ్చి నాతో వచ్చాడు. ఇదిగో నీకు రహస్యం చెప్పనా, ఇద్దరు ఒకే రథంలో వచ్చాం. వచ్చాక ఆయన్ని నగర ప్రాకారం దగ్గర ఒంటరిగా విడిచిపెట్టి నేను ఇలా వచ్చాను. ఆయన వచ్చాడు, ఎంత అందంగా ఉన్నాడో, కొంచెం రంగు ఒక్కటే నలుపు తప్ప మిగతా అంతా ఏం అద్భుతం, ఏం సౌందర్యం. ఆయన వచ్చాడని ఒక మొక్క చెప్పగానే ఈ ఆవిడికి ప్రాణము లేచొచ్చింది, ఆనందం తట్టుకోలేకపోయింది, కన్నీళ్ళు అలా తుడుచుకుంది. ఆయన్ని ముఖాన్ని ప్రేమగా చూసింది. ఇంతకాలం ఉన్న గురువుగారు గారు ఇప్పుడు ప్రాణదాత. అప్పుడు చెప్పాడు ఆయన, మెచ్చే భవద్గుణోన్నతికి, నీ గుణములకు చాలా మెచ్చుకున్నాడు, నీ గురించి నేను వర్ణించి చెప్పాను, చాలా మెచ్చుకున్నాడు. ఎంతకాలం చెడ్డ బ్రాహ్మడికి కొన్ని లక్షణాలు ఉంటాయండి, పుట్టుకతో వస్తాయి. అవి ఏమిటో తెలుసా, అమేయ ధనావళులు ఇచ్చే నాకు, నాకు లెక్కలేనంత డబ్బిచ్చాడు అయి అన్నాడు పాప ఆయన. ఈ కానుకలు చూసి మురిసిపోయాడు అనమాట. అందుకని ఏమన్నాడు, మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావుడునిచ్చే నాకు, లెక్కలేనంత ధనం నాకు ఇచ్చాడు. ఎప్పుడైనా వెళ్ళిన పురోహితుడికి డబ్బు ఎక్కువ ఇచ్చారంటే అర్థం ఏంటనమాట, ఈ సంబంధం ఇష్టం. ఎప్పుడైనా పురోహితుడు సంబంధానికి వెడితే వాడికి డబ్బు ఎప్పుడు ఇస్తారు, సంబంధం నచ్చితే, నచ్చకపోతే చెప్పు అని దారి ఖర్చులు కూడా ఇవ్వరు. పాపం వీడు ఏడుస్తూ మళ్ళీ వెళ్ళారని. అందువల్ల ఆయన ఏమన్నాడు అనమాట, నీ సంబంధం నచ్చింది కాబట్టి నాకు ఎంత డబ్బు ఇచ్చాడని చెప్పాడు అనమాట చెప్పకుండానే. తా వచ్చ సుదర్శనాయుధుడు సుదర్శన చక్రములు ధరించిన పరమాత్మ స్వయంగా వచ్చాడు. వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునం కొనిపోము నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. వాడు ఈనాడు ఈ నగరంలో గడుగు పెట్టి సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులలో ఎవరంట వచ్చినా వారందరినీ చీల్చి చెండాడి జయించి నిన్ను పట్టుకుపోయి రాక్షసి వివాహం చేసుకుంటాడు. నీ సచ్చరిత్రం, నీ పుణ్యం, నీ అందం, నీ తపస్సు ఫలించాయి, నువ్వు శ్రీకృష్ణుడికి భార్యవి కాబోతున్నావు అయిపోయినట్టే. ఏదో నాంకే వస్తే కాస్త తంతు తప్ప నీవు శ్రీకృష్ణ పత్నివే అనగానే ఆనందంతో కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగేసి, ప్రభు గురుదేవ మహాత్ముడివి నువ్వు, అందుకే నీలాంటి గురువు గారు దొరకాలి, బరువు లేని గురువులు మాకెందుకు, ఎంత ఉపకారం చేసావు, ఎంత ఉపకారం చేసిన నేను నీకేమివ్వగలనండి. ఆవిడ పాపం జలజాతే క్షణు తోటి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్నిలువం పెట్టితి నీ కృపం బ్రతికితిన్
నీ వంటి పుణ్యాత్మకు కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతి కావ్యం పనేరా. అంజలిగా వించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి.
తండ్రి, పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి పెళ్లి చేసుకోవాలని నేను సంకల్పించగానే నా ప్రేమ వార్త పట్టుకెళ్ళి ఆయనకి చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు. ఆయన వచ్చిన మాట నా చెవిలో వేసి నా ప్రాణం నిలబెట్టావు. నీ వల్ల బ్రతికాను. నువ్వు రావడం ఒక్క క్షణకాలం ఆలస్యమైతే ఉరి వేసుకు తచ్చిపోనా, విషం తాగి తచ్చిపోనా అనుకున్నాను నేను. అంటే నీవు రాకపోతే పోయేదాన్ని, నా ప్రాణం నిలబెట్టావు. నీలాంటి పుణ్యాత్ములు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారా? ఉండరు, ఉండరు. ఎంత మహోపకారం చేసిన నీకు నేనేం ఉపకారం చేయగలను? ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చేయగలను? ఒక్కటి మాత్రం చేస్తాను, సామాన్యురాలిని గనక, తండ్రి చాటు బిడ్డని గనక, నాకంటూ ఆస్తి లేని దాని గనక. ప్రస్తుతానికి ఆస్తి రాదు కాదు, మా నాన్నది పెళ్ళయ్యాక మా ఆయన డబ్బు నాది కాబట్టి అప్పుడు దానం చేయగలగాలి, ఇప్పుడు చేసే అధికారం లేదు. ఎందుకంటే పెళ్ళి కుదరకపోయినా పర్వాలేదట, అప్పుడు కూతురికి తండ్రి ఆస్తి మీద హక్కు ఉంటుంది. పెళ్ళయ్యాక తండ్రి ఇస్తే హక్కు ఉంటుంది, ఇవ్వకపోతే హక్కు ఉండదు. అందువల్ల తండ్రి ఇచ్చాడనుకోండి పుచ్చుకుపోవచ్చు, అంతేగాని ఇస్తే మళ్ళీ వద్దంటే పాపం గుర్తుపెట్టుకోండి. చాలామంది అల్లుడికి తెలియదు ఏంటంటే అడగకూడదు, అడిగితే ఇస్తే అది వేరు, కానీ అడగకపోయినా మామగారు ఏదైనా ఇస్తే నేను పుచ్చుకొని మామయ్య అంటే మామగారికి చాలా అపకారం చేసినవాడు అవుతాడు. కాబట్టి మీ మామగారుని అంటూ బ్రతుకుంటే మీకు ఏదైనా ఇస్తే తప్పక దాన్ని పుచ్చుకోండి. మామగారు తనంత దాన్ని ఇస్తే మాత్రం పుచ్చుకో, కావాలని అడగకు. ఇది సృష్టి రహస్యం. ఇప్పుడు నేను పెళ్లి కుదిరిన దాన్ని, మరి కాసేపట్లో భార్యను అవుతున్నాను, కాబట్టి ఇంకా నా దగ్గర డబ్బు లేదు. పుట్టింటి వారి ఆస్తి మీద ఇప్పుడు నాకు ప్రస్తుతం అధికారం లేదు. మా తండ్రిని నేను అడగలేను, అందువల్ల నీకేమి ఇవ్వలేను. ఏమి ఇవ్వగలను? అంజలిగా విందు, ఇంత ఉపకారం చేసిన నీకు కేవలం నమస్కారమే చేస్తాను. ఓ బ్రాహ్మణోత్తమ, బంధువుల పాలిటి కోరికలు తీర్చే చింతామణి అన్నది. నిజంగా ఆవిడ మహాత్పురాలు ఆదిలక్ష్మి నమస్కరిస్తే ఆ రోజు నుంచి ఆయనకి యోగ జాతకం పట్టింది. ఇంకా జీవితంలో ఆయన తిరిగి చూసుకోలేదు, చచ్చిపోయాక శాశ్వత వైకుంఠం పొందాట. అమ్మవారి నమస్కారం పొందడం కంటే యోగం ఏమున్నది? ఆ చూపు పెడితే చాలు. అటువంటిది ఆవిడ నమస్కరించింది టేక ఆయనకి. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? కన్నీళ్లు హాయిగా తుడుచుకొని పన్నీటితో స్నానం చేసింది, మంచి సుగంధ ద్రవ్యాలు పూసుకున్నది, శరీరం అంతా ఘొమ్మ ఘొమ్మ ఘొమలాడిపోతుంది. అసలే ఆవిడ శరీరం నుంచి తామర పూల వాసన వస్తుందేమో పద్మగంధి. ఇప్పుడు కొత్తగా చందనం పూసుకుని మంచి ఎర్రని అరుణ వస్త్రం ధరించి, ఆ పట్టు వస్త్రానికి కూడా అంచులు వేళ్లాడుతూ ఉండగా ధరించి, నగలు ధరించి, చెలికత్తెల్ని వెంట పెట్టుకుని ఇక ఇక్కడి నుంచి మౌన వ్రతంతో శివాలయానికి వెళ్ళాలి. శివుడి పూజ చేసేదాకా మాట్లాడకూడదు. పూజ అయ్యాక ఎవరితో అయినా మాట్లాడచ్చు, కానీ లేకపోతే దారిలో మాట్లాడకూడదు. కనుక కానుకలన్నీ పుచ్చుకోమని సైగ చేసి చెలికత్తెల ద్వారా చీరలు, నగలు, జాకెట్ గొడ్డలు, పసుపులు, కుంకాలు, రకరకాల పిండి వంటలు ఇవన్నీ పుచ్చుకొని జనం లేకుండా కేవలం ఆడవాళ్లతో కలిసి ఏదో ఒకళ్ళిద్దరు ఉంటారు, నామకే వస్తే కూడా తప్ప ఎక్కువ మంది ఉండరు. అలాంటి పరివారంతో ఊరు మూల ఉన్న పార్వతీ పరమేశ్వర ఆలయానికి వెళ్ళింది. అక్కడ చిన్న కొండ ఉంది, ఇప్పటికి కూడా కుండెలలో విదర్భలో. ఆ కొండ నాగపూరికి దగ్గరలో ఉందని ఈ మధ్యన భక్తురాలు చెప్పింది. అక్కడ కొండ మీద ఆ శివాలయం ఎప్పటికి కూడా ఉంది. ఏది? రుక్మిణీదేవి పూజించిన శివాలయం. శివుడి ఆలయం పక్కనే అమ్మవారు కూడా ఉంటుందన్నమాట. ఆ శివుణ్ణి మహేశ్వరుడు, మహాదేవుడు అంటారు, అమ్మవారిని భగవతి అంటారు. ఆలయానికి వెళ్ళింది, శివుణ్ణి పూజించింది, పక్కనే ఉంటాడు అమ్మవారు కూడా ఒకే ఆలయంలో. చూసారు, చాలా శివాలయాల్లో ఇక్కడ శివుడు, ఈ పక్కన అమ్మవారే చిన్న విగ్రహంగా ఉంటుందన్నమాట. అలా ఉన్న ఆలయం శ్రేష్టం. అందుకని తప్పక శివాలయంలో ఓ పక్కన ఎక్కడైనా చిన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలి. ఇప్పుడు ఇద్దరినీ పూజించింది ఆవిడ. మనస్సులో ఏమన్నది పైకి అనకూడదుగా, మళ్ళీ అందరూ వింటారు. అందుకని లోపల లోపల నమ్మితి నా మనంబున, నమ్మితి నా మనంబున, సనాతనులైన ఉమామహేశులం, మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరింపతి చేయుమమ్మ, నిన్ నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు కదమ్మ, ఈ శరీ పార్వతీ పరమేశ్వరులారా, మిమ్మల్ని మనస్సులో ఎప్పుడూ నిలుపుకుని కొలుస్తూ ఉంటాం. మీరు ఆది దంపతులు, ఎప్పటి వాళ్ళు పాతవాళ్ళు, కానీ ఇప్పటికీ కొత్తగా ఉంటారు. సనాతనులు, పురాణ దంపతులు. సనాతనులు అంటే చరిత్రలో మొట్టమొదటి వాడు అనమాట, అత్యంత ప్రాచీనులు. పైగా పురాణ దంపతులు అని ఎందుకన్నది, వాళ్ళకి ఎప్పుడో పెళ్ళైనా, ఎప్పుడు చూసినా అప్పుడే పెళ్ళైన కొత్త దంపతుల్లో ఉంటే వాళ్ళు పురాణ దంపతులు అంటారు. కొంతమంది చూడండి ఎప్పుడు ఎవరు గ్రీన్ హీరోయిన్స్లోగా ఉంటారు. వాళ్ళ అదృష్టం, పార్వతీ పరమేశ్వరులు 30 ఏళ్ల వయస్సు దాటకుండా ఎప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుని కూర్చుని ఉన్న ఆసనాలలో కూర్చుని ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లో ఉంటారు. అలాంటి పురాణ దంపతుల్ని మిమ్మల్ని మనస్సులో పెట్టి కొలుస్తున్నాను. అమ్మా జగన్మాత పార్వతి, ఈశ్వరుణ్ణి భర్తగా చేసుకోవడానికి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. నేను ఇప్పుడు కృష్ణుణ్ణి ప్రేమించాను, నువ్వేం చేస్తావో తెలియదు. నేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కష్టం ఉండదట, నాశనము లేదంటారు. ఓ ఈశ్వరి, హరిన్ పతి చేయుమమ్మ, ఇప్పుడు శ్రీకృష్ణుని నాకు భర్తని చెయ్యి. దయాసముద్రురాలివి, నేను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉంటాయా? తల్లునికి తల్లివి నువ్వు, మేటి పెద్దమ్మ. పైగా అంతర్లోకి పెద్దమ్మ గారికి ఆవిడకి ఎప్పుడు కూడా పెద్దమ్మ అని పిలుస్తాం, అంటే మొదటి తల్లి అని అర్థం అన్నమాట. అటువంటి మీకు నమస్కారం అని పరిపరివిధాలుగా ప్రార్థించింది. సరిగ్గా అమ్మవారి మీద గులాబీ రంగులో అంటే పాటలీ పుష్పాలు పెట్టారు, అందులో ఒక పువ్వు టక్కన కింద పడింది. శుభ సూచకం అన్నమాట అది. ఎప్పుడైనా యజ్ఞం చేస్తున్నప్పుడు ఒళ్ళో నెయ్యి వలకితే అది మహాయోగ జాతకం, వాడు విష్ణు అంతటి వాడు అవుతాడు. ఎవరన్నా యజ్ఞం చేస్తున్నప్పుడు మన నెత్తి మీద ఏదైనా పడిందనుకోండి, అది యోగ జాతకం. ఇప్పుడు ఈ నవధాన్యాలు వేసేవాళ్ళు అప్పుడప్పుడు మన నెత్తి మీద వేస్తే ఎంత యోగం తెలుసా, మనకు అంత ఇంద్రాది అష్టదిక్పాలకు స్థానం వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ శుభ సూచకాలు. ఇవి తెలియక మనం అప్పుడప్పుడు అజ్ఞానంతో నా మీద నవధాన్యాలు వేస్తామని ఎంత చూస్తాం అంటాం, ఇదే కర్మయోగం. కానీ నిజానికి జ్ఞానం ఏమిటంటే ఇటువంటి వస్తువులు మన మీద పెడితే ఇప్పుడు అక్కడ శివుడికి పార్వతికి కళ్యాణం చేసాం, లేక లక్ష్మీనారాయణ కళ్యాణం చేసాం, అప్పుడు దూరం నుంచి మీరు అక్షతలు వేస్తే వాళ్ళ మీద పడే అక్షతలు మన మీద కూడా పెడితే అది యోగం అండి. అందుకే పురోహితుడికి పుణ్యం అన్నారు ఆ వంకతోటి. అంటే మరీ నెత్తి పగలగొట్టేలా కాకుండా కొంచెం సున్నితంగా వేయండి అలాగని, లేకపోతే నుంచి ఇదేదో బాగుందని ఢామ్ ఢామ్ అని వేస్తే వాళ్ళ తలకాయలు పగిలిపోతాయి. ఇవి పడ్డం చాలా మంచిది. అలాగే పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి మీద అయ్యవారి మీద పెట్టిన పువ్వు రాలితే అది శుభ సూచకం, అది మనకి ఇచ్చినట్టు అనమాట. మొదటిసారి ఏదైనా గుళ్ళో కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కుళ్ళిపోతే కూడా దృష్టి దోషాలు ఉంటే పోతాయి. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని మీరు కుళ్ళిపోకండి మనస్సులో, అది పుణ్యం, యోగం. ఇవి మంత్రశాస్త్ర రహస్యాలు, సామాన్య పురాణాల్లో ఉండవు. అవి తెలియక చాలామంది మిమ్మల్ని రకరకాలుగా భయపెడుతున్నారు. ఉట్టి భ్రమ, అవి చాలా శుభ సూచకం. అందుకే ధర్మ సందేహాల్లో ఈ విషయాన్ని గట్టిగా నొక్కి ఫలానా మంత్రశాస్త్రంలో ఉందని చెప్పడానికి గల మూల కారణం మీరు పురాణంలో వింటున్నారు కనుక ఈ రోజు నుంచి ఆ బెంగ వదిలిపెట్టండి. మీరు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే మొదటిసారి, రోజు కుళ్ళిపోతే మాత్రం ప్రమాదం, కానీ మొదటిసారి కుళ్ళిపోతే మాత్రం దోషాలు పోతాయి. ఇవన్నీ మంచి లక్షణాలు. ఆవిడకు ఒక పువ్వు రాలింది, ఆ పువ్వుని అచ్చగుడు పట్టుకొచ్చి ఆవిడ చేతికి ఇచ్చాడు, కొప్పులో పెట్టుకుంది, ఆ అమ్మ అనుగ్రహించింది. ఇప్పుడు మౌన వ్రతం మానేసింది, ముందుగా అర్చకులకి కానుకలు ఇచ్చింది, తర్వాత అక్కడ ముత్తైదువులు తెప్పించారు. 101 ముత్తైదువులు ఉన్నారట, బ్రాహ్మణోత్తములు తమ భార్యలతో వచ్చారు. వారందరికీ బంగారము, చీరలు, మగవాళ్ళకి పంచెలు ఇవన్నీ కానుకలుగా ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు సంతోషంతో, శేషలిడిరి అక్షతలు వేశారు. వారు శేషలొప్ప వలనొప్ప దీవించారు, నెత్తి మీద అక్షతలు వేసి ప్రేమగా దీవించారు. అప్పుడు ఆవిడ హమ్మయ్య, పెద్ద పని అయినది, అర్చన పూర్తయింది కదా. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరికి పదే పదే ఏటుగోళ్ళు ఇచ్చి చెలికత్తెలతో కలిసి పైనుంచి కొండ మీద నుంచి కిందకి ఆలయం నుంచి ఒక్కొక్క మెట్టు దిగుతోంది, తలకేలా వంచుకొని కిందకి దిగుతోంది. ఆవిడ మనసు ఏమనుకుంది, నేను ఇప్పుడు తల ఉంచుకుని క్రమంగా తల పైకెత్తుతాను. అలా తల పైకెత్తగానే ఎదురుగుండా ఎవరు కనపడాలి, కృష్ణుడు కనపడాలి. అలా కనబడితే కిందకి దిగెడతాను, ఆయన కనబడకపోతే ఈ కొండ మీద నుంచి కిందకి దూకేస్తాను అని సంకల్పించుకున్నది. అమ్మవారు సంకల్పించుకుంటే ఇంక దానికి అంజధత్వం ఉంటుంది అండి. ఆవిడ అంతెత్తు నుంచి క్రమంగా తలెత్తుతోంది. ఈలోపు ఏం జరిగింది, రుక్మిణీదేవి శివాలయానికి వెళ్ళిందిట, పెళ్లిలో తెర వేసేస్తారు గనక పెళ్లి కూతుర్ని చూడడం, పైగా దగ్గరగా వెళ్ళి పెళ్లి చూసే అదృష్టం కొద్దిమందికే ఉంటుంది. అంత అందగత్తె లేదని అందరూ చెప్పారు. ఇటువంటి సుందరీమణిని జీవితంలో ఒక్కసారైనా చూద్దాం, శిశుపాలుడు ఎంత అదృష్టవంతుడో తెలుసుకుందాం అని ఈ పెళ్లి కూతురు చూడడానికి పెళ్లికి వచ్చిన రాజకుమారులు, రాజులు, ముసలాళ్ళ దగ్గర నుంచి మంచి అలంకారాలు చేసుకుని నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేనివాడు విగ్గు కూడా పెట్టుకొచ్చాట అక్కడ. నేను చెప్పింది అబద్ధం కాదు, గర్గ సంహితలో చూడండి చెప్తున్నాను. అంటే కృత్రిమంగా అలంకరించుకుని తెల్ల మేసాలకి నల్ల రంగు వేసుకుని ఏమిటి బోర్డు రంగులు వేసుకుంటే మాత్రం వీడి ముసలితనం పోతుందా, వీడికి ఒడుకు లేకుండా పోతుందా, అయినా రకరకాల రంగులు వేసుకుని ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఆవిడని ఆకర్షించి ఆవిడ చూపు తమ మీద పడేలా చేసుకోవడం కోసం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేశారు. కొండ మీద మెట్లకి అటు ఇటు నిలబడ్డారు. ఆవిడ మెట్ల మీద దిగుతూ ఉంటే వాళ్ళు అలా చూసి పిచ్చెక్కిపోయారట. ఒరే శిశుపాల, మహర్జాతకుడుగురా, మాకు వచ్చారు పెళ్ళాలి, ఎందుకు అదికి వాళ్ళ పెళ్ళాలి, ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం, నేను అన్నదే హాస్యమా, చూడండి అందులో పద్యం చూడండి ఒకసారి. మీరు ఆవిడది అళినీలాలక పూర్ణ చంద్రముఖి ఏనాచ్యం ప్రవాళాధరం కళకంఠి నవపల్లవాంగ్రియుగణం గంధేభ కుంభస్థలి పులిన శ్రోణి ఇభేంద్రయాన అరుణాంభోజాతహస్తం మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరి అందరూ. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చూడడానికి వచ్చేసారు కదా, ఈ అలంకారాలు చేసుకుని ఒక్కసారి అయినా చూడాలి, వీడిని చూచి తరించాలనుకున్న వాళ్ళందరూ చూశారు. వాళ్ళంతా విభ్రాంతాత్ములైరి అంటే మనస్సును అదుపులో పెట్టుకోలేక ఆశ్చర్యపోయి ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం, జీవితంలో ఇటువంటి స్త్రీ భార్య కాకపోవడం దురదృష్టం అని తమను తాము మరిచిపోయారు. అంత సౌందర్యం ఎలా ఉందో వర్ణించారు అన్నమాట ఇందులో. అలినీలాలక ఆవిడ చుట్టూ తుమ్మెద రెక్కల్లా నల్లగా ఒత్తుగా ఉంది, గిరజాల చుట్టుతూ ఉంది ఆవిడ. పూర్ణ చంద్రబింబంలో ఉంది ముఖం, లేడి చూపులు లాంటి చూపులు ఆవిడ చూపులు, లేడి కళ్ళు పెద్ద కళ్ళు బెదురు చూపులు అనమాట, ఇలా బెదిరిపోతూ చూస్తాయి జింకలు, అలా ఉన్నాయి ఆవిడ కళ్ళు. ఇంకా ప్రవాళాధర, అధరము అంటే పెదవులు, పెదవులు ఎర్రగా పగడల్లా ఉన్నాయి అనమాట, అంత ఎర్రగా స్వతసిద్ధంగా ఉన్నాయి. కలకంఠి ఆవిడ పలుకుతూ ఉంటే ముచ్చటగా మధురంగా కోయిలు కూసినట్టు ఉంటుంది అనమాట, మనోహరమైన కంఠధ్వని కలిగినది. అప్పుడే పుట్టిన చిగుళ్ళల్లా ఉన్నాయి అరికాళ్ళు. సమున్నత వక్షస్థలం, చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయి. అరుణాంభోజాత హస్త, ఎర్రని తామర పువ్వులో ఉన్నాయట ఆ చేతులన్నీ కూడా. అటువంటి సౌందర్యవతిని ఒయ్యారంగా ఏనుగులాగా మెల్లిగా నడుస్తుంది అనమాట, దబదబదబ వెట్లు దిగిపోకుండా కొంచెం ఒయ్యారంగా నడుస్తున్నది. అటువంటి ఆమెను చూచి ఆశ్చర్యపోయి శిశుపాలుడి భాగ్యానికి ఈర్ష్యపడి ఈ భాగ్యం తమకు దక్కనందుకు ఏడ్చి రకరకాలుగా స్పృహలు తప్పిపోయి చేష్టలుడిగి పిచ్చి చేష్టలు చేస్తూ ఉండిపోయారు. అందులో ఒకడు ఏం చేశాడు అన్నాడు, అంటే దగ్గితే ఆవిడ తలెత్తి చూస్తుందేమోనని, ఆవిడ దగ్గులకి తలెత్తలేదు. మరొకడు మేసం కొంచెం కిందకిలా వంచి ఆవిడ ముఖం కనబడేటట్లుగా, ఆవిడ ముఖం తల వంచుకుందిగా తల, ఆ వంచుకున్న తల కనబడేలా ఇలా వంగి పడి మేసం కోర మేసం దిద్దాడు. ఆ కోరమేసాలకి ఆవిడ వారచూపులేని చూడలేదు. ఒకడు ఒంటికున్న నగలని నాకు డబ్బులు ఉన్నాయి సుమా అని చెప్పడానికి ఇలా ఇలా ఈ చేతులకున్న ఉంగరాలు గాజులు గలగలా శబ్దం చేసి డబ్బు డబ్బు అన్నాడు. ఎన్ని డబ్బులన్నా ఆ జబ్బులకి ఆవిడ ఉంగర, ఆవిడని లబ్బు డబ్బు అని అసలు అటుకేసి తిరగలే తిరగలేదు. అబ్బా ఎన్ని చేష్టలు చేశారటండి, పాడేటొకడు ఆడేటొకడు అంటే అంత గొప్ప హుందా కలితనం కలిగిన రాజులు కూడా ఆకర్షించడానికి కాసేపు ఏమైపోయారు అనమాట, వెకిలి వెళ్ళైపోయారు. కారణం ఏమిటి, వాళ్ళలో హుందాతనం లేక కాదు, వాళ్ళు మహారాజులు కాక కాదు, ఆ సౌందర్యం అంత పని చేయించింది. తప్పు ఆవిడ అందంది అనమాట. చివరికి వ్యాసుడు ఏమన్నాడు తెలుసా, అటువంటి సౌందర్యవతి కనబడితే కోతికి కూడా వెర్రి పుడుతుందిట, అటువంటి సౌందర్యవతి ఆవిడ. కానీ ఆవిడ ఎవరికేసి చూడలేదు. ఒక్కొక్క మెట్టు మించి ఆవిడ కిందకు దిగుతోంది, ఆ మెట్టు పక్కనే నిలబడినటువంటి పురుషులు ఉన్నారే వాళ్ళు ఆవిడ తమ దగ్గరికి రాగానే మమ్మల్ని చూస్తుందేమో అని ఆనందంతో ముఖాలు వెలిగిపోతూ ఉండగా ఆవిడకేసి చూశారు. ఆవిడ చూడకుండా దిగిపోగానే ఆ మొహాలు నల్లగా మాడిపోయాయి. ఇంతే మన మొహం, ఇంతే మన మొహాలను ఆవిడ చూస్తుందా, మనకా యోగం ఉందా, ఆ యోగం ఉంటే ఇదివరకే పెళ్ళయ్యేదా, ఇప్పుడు హాయిగా ఈవిడ చేసుకునేవాళ్ళం, అయిపోయింది మన జీవితం, చీ ఈ బతుకెందుకు అని తిట్టుకున్నవాళ్ళు ఉన్నారు తమను తాము. ఆవిడ జగన్మాత అని గ్రహించిన కొద్ది మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు చూడడానికి వచ్చారు తెలుసు, ఈ రాజుల్లో కూడా కొంతమంది ఉన్నారండి ఉత్తమ రాజులు, వాళ్ళు మాత్రం ఆవిడని ఆకర్షించటానికో వెకిలి చేష్టలకో కాకుండా ఆవిడ ఆదిలక్ష్మి, ఆమెను చూసి తరిద్దామని వచ్చిన మహారాజులు ఉన్నారు. అందులో ఒక ఆయన ప్రత్యేకంగా ఇది కాశీరాజు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాశీరాజు గారికి ఆవిడ చాలా గొప్పదని తెలుసు, అందుకని రెండు చేతులు జోడించి అమ్మ
నీ దర్శనం అయ్యిందా
చాలు,
ఏదైనా ఇప్పుడు కాశీలో మరణించే యోగం వస్తుంది అనుకున్నాడు. కాశీరాజుకు కూడా కాశీలో చచ్చే యోగం ఉండకపోవచ్చు, అందుకని ఆయన అలా కోరుకున్నాడు. ఈ విధంగా ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు. ఈలోపు రుక్మిణి మెల్లిగా కృష్ణ కృష్ణ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవయ్య అనుకుంటూ తలలా ఎత్తింది. అదిగో ఎత్తగానే మెట్ల దగ్గర కింద ఎదురుగుండా రథం మీద కనబడ్డాడు, కనబడవలసిన వాడు కనబడ్డాడు.
కన్యం రుక్మిణి చూచింది రుక్మిణి చంద్రమండల ముఖం,
ఆయన కూడా చంద్రబింబంలాగా అందమైన ముఖంతో ఉన్నాడు.
కంఠీరవేంద్రవలగ్ను సింహం నడుము లాంటి సన్నని నడుము కలిగి ఉన్నాడు ఆయన.
పూర్వం మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా నడుము కొంచెం చురుగ్గా ఉండడానికి వీలుగా, చెక్క చెక్క నడవడానికి వీలుగా పెద్ద పట్టకోకుండా సన్నగా ఉండేదన్నమాట. మంచి వ్యాయామంతో ఉండడం వల్ల వాళ్ళ నడుములు అలా ఉండేవన్నమాట.
నవాంభోజదళాక్షు, అప్పుడే వికసించిన తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు. చాదుతరవక్షున్,
అందంగా నున్నగా ఉంది విశాలంగా వక్షస్థలం. ఆ విశాల వక్షస్థలం ఎంత అందంగా ఉందో, వక్షస్థలం కూడా సౌకుమార్యంతో ఉంది ఆయనకి.
మేఘ సంకాశ దేహు,
నల్లని మేఘంలో ఉన్నాడు ఆయన.
నగారాతి గజేంద్ర అనగా ఇంద్రుడు ఎక్కి తిరిగేటటువంటి ఐరావతం. ఐరావతం యొక్క హస్తము అంటే తొండం. ఐరావతము తొండము ఎంత బలంగా నున్నగా ఉంటుందో కృష్ణుడి చేతులలో ఉన్నాయి. అంత బలమైన చేతులు కలిగిన వాడు అనమాట. ఏనుగు తొండము వంటి చేతులు కలిగిన వాడు.
చక్రి, చేత చక్రం ధరించాడు. పీతాంబరును, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు.
ఘనభూషాన్వితు,
ఎన్నో నగలు వేసుకున్నాడు మెడ నిండా.
కంబుకంఠు,
శంఖంలా ఉంది మెడ.
విజయోత్కంఠం,
నేను విజయమును పొందాలి అని ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. అటువంటి
జగన్మోహను,
జగత్తుని మోహపరిచే ఆనందపరిచే కృష్ణుణ్ణి చూచింది. ఆ పైనుంచి కిందకి దిగుతూ ఉండగానే కృష్ణుడు రథంలో దగ్గరికి వచ్చాడు. ఎడం చేత్తో ఆవిడ నడుము అలా పట్టుకుని సునాయాసంగా రథంలో పెట్టేసుకుని చేతిలో ఉన్న శంఖాన్ని భయ్యని పూరించి సారథి రథం తోలేయి అన్నాడు. సారథి మహావేగంగా గుర్రాలు తోలాడు. టప్ప టప్ప శబ్దం చేసుకుంటూ గిట్టల శబ్దంతో ఆ గుర్రాలు ముందుకు పరిగెత్తాయి. రథచక్రాలు ముందుకు పోయాయి. రథచక్రాల నుంచి పెద్ద దుమ్ము వచ్చింది. ఆ దుమ్ము వచ్చి అక్కడున్న అందరి కళ్ళల్లో పడింది. ఈ విధంగా అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టి పట్టుకుపోయాడు ఆయన. రథచక్రాల నుంచి వచ్చిన దుమ్ముతో కసేపు అసలు కళ్ళు తెరవలేకపోయారు. అసలు ఏం జరిగిందో తెలియలేదండి అక్కడికి ఎవరికి. అన్ని కూడా క్షణాలలో చక్క 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 ఆయన రావడం, చేత్తో పట్టుకోవడం, రథంలో పెట్టడం, శంఖం ఊదడం, సారథి రథాన్ని తోలడం, ఆ రథం మహావేగంగా విడిపోవడం, రథం నిమిషాల్లో మాయమైపోయింది. ఇంకా దాంతో ఇక్కడున్న రాజులందరూ వెర్రెక్కిపోయారు. వెంటనే కాపరం వాళ్ళు పరుగు పరుగులు రుక్మికి చెప్పారు. రుక్మి మొదలైన వాళ్ళు వణికిపోయారు. ఈ శిశుపాలుడు జరాసంధుడు మొదలైన వాళ్ళు మరి తెల్లారితే పెళ్ళనగా ఇప్పుడు అమ్మాయి పారిపోయింది కదా ఏం చెయ్యాలి, ఎక్కడికక్కడ వాళ్ళందరూ లేచారు. పెళ్లి కొడుకు ఈ మెళ్ళలో ఉన్న దండలు తీసి కింద పారేసి సైన్యాన్ని సిద్ధం చేయండి అన్నట్ట. ఈ శిశుపాల జరాసంధ దంతభక్తురాజులందరూ రథాల మీద ఏనుగుల మీద గుర్రాల మీద ఎక్కారు. మిగతా జనమంతా సైన్యం వెనకాతలు వస్తూ ఉండగా సింహముల దగ్గర ఉండేటటువంటి ఆహారాన్ని నక్క పట్టుకుపోయినట్టుగా మనం పెళ్లి చేసుకోబోయే రుక్మిణీదేవిని పట్టుకుపోయిన ఈ యాదవేంద్రుణ్ణి చీల్చి చెండాడదాం, ఆమెను తీసుకొద్దాం. ఇప్పుడు రుక్మిణీదేవిని విడిచిపెట్టకపోతే వాడు వాడి అంతం చూద్దాం. అయినా ఇందరం వీరులు ఉండి ఒక అమ్మాయిని తీసుకురాకపోతే మనల్ని చూచి భూలోకంలో ఉన్న జనులు పకపక అనవ్వరా, మనకెంత అవమానం వస్తుంది అని వెంటనే ఈ వీరుడంతా యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ రథం మహావేగంగా వెడుతోంది. రథంలో కూర్చునున్నది రుక్మిణి, సారథి రథం తోలుతున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు మధ్య మధ్యలో రుక్మిణీకే శిలా చూశాడు. ఎంత పూర్వం పెళ్లి చూపులు లేవుగా, మరి అసలు చూడలేదు ఆయన. మానసికంగా పక్కన పెడితే ఇప్పుడు పుట్టాక ఈ జన్మలో ఇదే చూడడం, అందుకని ఇలా చూశాడు. అప్పుడు రుక్మిణి ఏం చేసింది, అసలు ఈయన ఎలా ఉంటాడో ఇంకొకసారి చూద్దాం ఇలా తలెత్తింది. ఆయన చూడగానే ఆయన సిగ్గుపడి తల ఉంచుకుంది. ఐదారు సిగ్గు. అప్పటిదాకా ఆయనే భర్త అవ్వాలనుకున్న ఆవిడ ఆయన చూస్తే ఈవిడ చూడదు, ఈవిడ చూస్తే ఆయన చూడదు. ఏం రాశారండి పోతర గారు.